చూడగానే ఒక్క నిమిషం నరకం చూసేట ఆయన.
ఎందుకు ఇలా నరకం చూశాను అని ఆయనకు అనుమానం వచ్చింది. నారదుని అడిగాడు, మహానుభవ నారద, నేను స్వర్గానికి శరీరంతో వెళ్ళగలిగాను, అయినా నరకం చూశాను, ఎందువల్లో తెలియదు, నేను ఎందువల్ల ఈ నరకం చూశాను అన్నట్ట. ఒకప్పుడు శ్రీకృష్ణుడు నన్ను అసత్యం ఆడమన్నాడు, ఒకవేళ అసత్యం ఆడటం వల్ల అశ్వత్థామ చచ్చిపోయాడు అని ద్రోణుడికి చెప్పడం కోసం అశ్వత్థామ హతహ అని మెల్లిగా కుంజరహ అన్నాను, ఆ చిన్న అసత్యం ఆడటం వల్ల కానీ నేను నరకానికి వచ్చానా అని అడిగట. అందువల్ల నరకానికి రాలేదు అన్నాడు నారదుడు. మరెందువల్ల వచ్చావు అంటే, శ్రీకృష్ణుడు ఏది చెబితే అదే సత్యం, అశ్వత్థామ హతహ అని నీవు అనవు అనవయ్యాను అని కృష్ణుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు ధర్మరాజు అనుకున్నట్ట కృష్ణుడు కూడా నా చేత అబద్ధం ఆడిస్తున్నాడు అని కృష్ణుడిని శంకించేట. కృష్ణుడిని శంకించిన పాపానికి నువ్వు నరకం చూసావన్నాడు. కాబట్టి భగవంతుడైన కృష్ణుడు చెప్పిందే ధర్మం, అది కాకపోతే ఇంకీ సృష్టి ఉన్నది, ఆయన నిర్ణయించిందే సత్యం అంటే అదే ధర్మం, దానిని శంకిస్తే అధర్మం పొంది నరకానికి వెళ్ళాడు. అలాగే ఈ పురాణాల్లో ఏం చెబితే అది నమ్మడమే, అది నమ్మితే అది ధర్మం. అది ఏం చెప్పే ఆ పురాణాలు కూడా చెప్పినవి నమ్మాలా, అందులో ఉన్నది నేను నమ్మను అంటే అదే అధర్మం అంటే, అంతకుమించి ఏం లేదు, మనకు శాస్త్రం మీద నమ్మకం ఉంటేను. అందువల్ల ధర్మము చాలా సూక్ష్మమైనది. ఒక్కొక్కప్పుడు అసత్యమాడినా అది అసత్యం కాదట. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబు నిత్తు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకున్నట్ల. 10 మందికి ఉపకారం చేయడానికి కనుక అబద్ధం ఆడామనుకోండి, ఎవరో కొంతమంది దుర్మార్గులు వచ్చి ఒక కుర్రాన్ని చంపేస్తున్నారు, ఆ కుర్రాడు పరిగెత్తుకుని మన ఇంట్లోకి వచ్చి దాక్కున్నాడు, ఆ కత్తులు పుచ్చుకొచ్చిన వాళ్ళు అన్నారు, ఏమయ్యా ఒక కుర్రాడు ఇలా వచ్చాడు మీ ఇంట్లోకి వచ్చాడని, నేను నిజమే చెప్పేస్తానండి మా ఇంట్లో ఉన్నాడండి అన్నాం అనుకోండి, వీళ్ళు వచ్చి వాడిని నరికేస్తారు. ఆ చంపిన పాప ఎవరిది, ఈ నిజం చెప్పిన వాడిది, ఆ విధంగా వీడు పాపం చేసిన వాడు అవుతాడు. అదే కుర్రవాడు లేడు పారిపోయాడు అని చెప్పాడు అనుకోండి, వీడి ప్రాణం నిలబడతాయి, అంటే ఆ ప్రాణిని కాపాడిన పుణ్యం వచ్చింది. ఆ విధంగా ఒక ప్రాణిని కాపాడడానికో 10 మందికి ఉపకారం చేయడానికో అసత్యం ఆడితే ఆ అసత్యం కూడా సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. 10 మందికి అపకారం చేయడానికి సత్యం పలికేమనుకోండి, ఆహా సత్యం వల్ల ఉపయోగం లేదు, అది మహాభయంకరమైన పాపాన్ని ఇస్తుంది. కాబట్టి 10 మందికి ఉపకారం చేయడం కోసం ఆడే అబద్ధమే సత్యం, 10 మందికి అపకారం చేయడానికి ఆడే సత్యమే అసత్యం. ప్రాణాతురుడైనతో ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడచ్చు, తప్పులేదన్నారు. పరిణయంబునయందున పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు. పీట్ల మీద పెళ్ళి అయిపోయే స్థితి వచ్చింది, 1,00,000 రూపాయలు కట్నం ఇస్తానన్నాడు తండ్రి, ఇవ్వలేకపోయాడు, కానీ పెళ్ళి ఆగిపోకూడదు అందుకని ఇప్పుడే వస్తుంది, తాళి కట్టాక వస్తుంది చెక్ అనొచ్చు, లేదా దొంగ చెక్ ఇవ్వచ్చు, అబద్ధం ఆడచ్చు. ఆ తాత్కాలికంగా ఆడే అసత్యం ప్రమాదం కాదు. చిన్న చిన్న వేడమన్నారు తప్ప, అవులు కూడా రాని పిల్ల మా అమ్మాయి ఎంఏ చదివిందండి అని ఒక ఆయన పెళ్లి చేశాడు, లా గోల్డ్ మెడలిస్ట్ అని ఇంకోటి పెళ్లి చేశాడు, లేనిపోని గందరగోళం. ఇలాంటి అంత దారుణంగా ఆడమని కాదు, చిన్న చిత్తగా ఒక్కొక్కప్పుడు కళ్యాణం కోసం కక్కుర్తి పడి అబద్ధం ఆడితే అది కూడా పర్వాలేదు అన్నాడు. అన్ని వేళలా దాన్ని ఉపయోగించకండి, అది చాలా ప్రమాదం, పాపం అవతల వాడు గెలగలు ఆడిపోతాడు. ఎందుకంటే మా అమ్మాయి అల్లుడా పెళ్లి సంబంధానికి వచ్చాడు ఒక అమ్మాయి తండ్రి, మా అమ్మాయి బాబు అస్సలు ఎదురు చెప్పదయ్యా, నువ్వు ఎన్ని కొట్టు తిట్టు ఎదురు చెప్పదు, మంచి అమ్మాయి, అటువంటి మంచి అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చూస్తానన్నట్ట. ఆ ఈ బాబు అంతకంటే కావాలని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి రోజు వచ్చి అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే అందిట, ఇదేమిట్రా చూస్తే మోగది, ఇదేమిటి మామగారు బాబు అని తలకాయ ముత్తుకున్నట్టు, నేను ముందే చెప్పాగా మా అమ్మాయి ఎదురు చెప్పదని ఇదే అన్నట్ట. నువ్వు కొట్టినా తిట్టా ఎదురు మాట్లాడలేదంటే ఇదేనమాట. ఓహోహో, అంత దారుణంగా కూడా అసత్యాలు ఆడేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. సాధ్యమైనంత వరకు పెళ్ళిళ్ళల్లో ఏదో గండం గట్టెక్కడానికి చిన్న చితగా అబద్ధములు ఆడినా అది కూడా సత్యంతో సమానమే. ఇవన్నీ ధర్మము యొక్క రహస్యములు, అటువంటి ధర్మములన్నీ నీకు తెలియుగాక, ఏది ధర్మం ఏది అధర్మం బాగా నీకు వంటబొట్టుగాక. ఇంకా కృతజ్ఞశ్చ, నీకు మరొక లక్షణం ఉండాలి, అది కృతజ్ఞత. కృతము అంటే చేసినది, జ్ఞ అంటే గుర్తుపెట్టుకునుట. ఎవడైనా ఇంత ఉపకారం చేస్తే వాడిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నష్టం అటు అవి అవన్నీ ఎంత చేసావు ఎంత చేసావు అని పొగడ్డం కాదు కూర్చుని. ఒక ఆయనకి ఓ మంత్రి గారు ఉద్యోగం ఇచ్చారు. ఇక అక్కడి నుంచి వీడు రోజు వీళ్ళ ఉద్యోగం చేయడం మానేసి, మంత్రి గారు మీరు ఉద్యోగం ఇచ్చారండి, రోజు పొద్దున సాయంకాలం దాకా అదే పొగడ్డంట, ఈ ఉద్యోగం ఇవ్వకపోతే నాకేమైపోదును, ఈ ఉద్యోగం ఇచ్చారు మీరు మహాత్ములు, ఉద్యోగం ఇచ్చారు మహాత్ములు. 3 రోజులు పొద్దున్నది సాయంకాలం దాకా మంత్రి గారిని కాలకృత్యాలకు కూడా వెళ్లకుండా పొగుడుతున్నట్టు వీడు. దాంతో ఒళ్ళు మండిపోయింది ఆయనకి. 4వ రోజు కోపం వచ్చి, మహారాజు గారిని పొగడవయ్యా, అసలు ఉద్యోగం ఆయన ఇమ్మంటేనే ఇచ్చానన్నట్టు ఈ మంత్రి గారు. వెంటనే వీడు రాజుగారిని పొగిడాడు. ఓ పూట బాగానే ఉంది రాజుగారికి, 2వ పూట కూడా అడ్డం కొట్టేసరికి ఒళ్ళు మండింది. భోజనం చేద్దామంటే వీడు వస్తాడు కూడా, ఎక్కడికైతే అక్కడికి ఆయన బాత్రూమ్ వెంట కూడా పడతాడు, వీడు ఈ పొగడ్డం ఏంటో బాబని తీసి పారేయండి వీడు ఉద్యోగం అన్నాడు రాజుగారు. వీడు ఏడుస్తూ మంత్రి గారి దగ్గరికి వచ్చి, మంత్రి గారు మీరు చెప్పినట్టే రాజుగారిని కూడా పొగిడానంటే మరి ఉద్యోగం పోయింది ఏమిటన్నాడు. మరి పాదమిట్రాని మోహం, కృతజ్ఞత కలిగి ఉండడం అంటే గుర్తు పెట్టుకోమని. అతను వీళ్ళు ఉద్యోగం ఇచ్చారంటే అసలు ఉద్యోగం చేయడం మానేశారు అది కాదు. కాబట్టి కృతజ్ఞత అనేది ఏమిటి అంటే దానికి నిర్వచనం ఉన్నది, మనస్సులో పెట్టుకోవాలి. అస్తమాటు దాన్ని స్తుతించక్కర్లా, కానీ అవసరం వస్తే ఆ చేసిన దాన్ని గుర్తుపెట్టుకుని ఉపకారం చేయాలి. అవతల వాడికి అపకారం చేయకూడదు. ఇంత చేస్తే గుర్తుపెట్టుకుంటారు మహాత్ములు, అంత అపకారం చేస్తే మర్చిపోతారట. అది కృతజ్ఞత యొక్క లక్షణం అంటే అపకారములు తొందరగా మర్చిపోతారు, ఉపకారములు మర్చిపోరు. గతం న శోచామి కృతం స్మరామి. గతం గురించి ఆలోచించను, నువ్వు అపకారం చేసినా చెయ్యొచ్చు, కృతం స్మరామి చేసిన ఉపకారం ఉంటే మాత్రం మర్చిపోను. ఇది మానవుడు నిర్ణయం పెట్టుకోవాలట. మానవుడు ఎప్పుడు 2 గుర్తు పెట్టుకోవాలి. ఇతరులు తనకు ఏదైనా మేలు చేస్తే దాన్ని మర్చిపోకూడదు, తాను ఇతరులకు మేలు చేస్తే మర్చిపోవాలి. కానీ మనవాళ్ళు ఏం చేస్తారు, రివర్స్ చేసి, ఆడికి 1 రూపాయి ఇచ్చానండి 10 రోజుల క్రితం, మొన్న బూరి పెట్టారు గారి పెట్టానండి, ఇప్పుడు వాడు నేను దారిలో కనపడితే దండం పెట్టకుండా తలకాయ తిప్పిపోయాడండి అంటాం. 7 క్రితం గారి పెడితే ఇప్పటిదాకా అది గుర్తుపెట్టుకోవాలా? అదే, ఇతరులకు మనం ఇంత ఎంత ఉపకారం చేస్తే తక్షణం మర్చిపోవాలట. అలా మర్చిపోతేనే భగవంతుడు వీడిని అనుగ్రహిస్తాడు. వాడికి రోజు ఈ ఉపకారం చేశాను ఈ ఉపకారం చేశాను అనుకుంటే ఇక ఉపకారం చేసిన ఫలితం ఉండదు, అపకారం చేయడం కంటే ఎక్కువది. ఇతరులు మనకు అపకారం చేస్తే తక్షణం మర్చిపోవాలి. అదిగో అది కృతజ్ఞత లక్షణం. నాయనా నీవు ధర్మజ్ఞశ్చ, ధర్మజ్ఞుడు అవ్వాలి, కృతజ్ఞశ్చ, ఇలాగ చేసిన మేలు మర్చిపోని వాడు అయి ఉండాలి. ఇంకా 3వ లక్షణం దయావాను, దయగలిగిన వాడు అయి ఉండాలి. అన్ని ప్రాణులను ఒకే రకంగా చూడగలగాలి, ప్రేమగా చూడాలి. ఒకళ్ళని కొట్టి ఒకళ్ళని పొగిడి ఇలా చేయటం కాకుండా సాధ్యమైనంత వరకు. తప్పు చేస్తే శిక్షించడం వేరు, రాదన్నాక తప్పు చేసిన వాడిని శిక్షించకుండా ఎలా ఉంటాడు, అపరాధం అపరాధమే. కానీ ప్రాణుల మీద ప్రేమ మాత్రం వహించాలి, పక్షపాతం లేకుండా. ప్రియభాషక, ప్రియంగా మాట్లాడాలి. రాజులకి సహజంగా కుదరదు, ప్రభుత్వం చేతిలో ఉన్నవాడికి ఎలా ఉంటుందంటే చీటికి వాడి చిరాకు ఎక్కువ, కటువుగా మాట్లాడతారు. జాగ్రత్త, పక్క చీరేస్తానన్నట్టుగా మాట్లాడతారు. ఇది రాజుల యొక్క లక్షణం. కానీ నీవు మాత్రం ప్రియ భాషకుడివి సాధ్యమైనంత వరకు కటు మాటలు ఉపయోగించకు, ప్రియంగా మాట్లాడు, ప్రజల్ని ప్రేమగా ఆదరంగా మాట్లాడి ఆకట్టుకో. మాన్యాన్ మానయత యజ్వా బ్రహ్మణ్య సాధు సమ్మతగా. ఎవరిని గౌరవించాలో వాళ్ళని గౌరవించాలట. పండితులను, కవులను, గాయకులను, ఇటువంటి వాళ్ళందరినీ మాన్యులు అంటారు. ఈ మాన్యులు ఇంటికి వచ్చినప్పుడు గౌరవించకుండా వాళ్ళని కూర్చోబెట్టకుండా సరిగ్గా పలకరించకపోతే 7 జన్మల పుణ్యం నశిస్తుందిట. అందుకే ఇంటికి ఒక పండితుడో ఒక కవి ఒక జ్ఞానో ఒక మంచి విద్వాంసుడు వచ్చినప్పుడు కూర్చోమనాలి, మాట వరుసగానే కూర్చోమనాలి. అబ్బే ఈ కలియుగంలో వీడు వస్తే లోపల కూర్చోబెట్టాలేమో, వీడికి కాఫీ ఇవ్వాలేమో, లేనిపోందరుకు అని చెప్పేసి అన. కానీ దోషమట, శాస్త్రం ఖచ్చితంగా చెబుతున్నది అటువంటి పెద్దలు వచ్చినప్పుడు కనీసం కూర్చోమండం ధర్మం, ఏం పెట్టకపోయినా పర్వాలేదు. అలా వారిని గౌరవించకపోతే ఏమవుతుంది, 7 జన్మ కృతం పుణ్యం వినశ్యతి, 7 జన్మల్లో చేసిన పుణ్యం నశిస్తుందిట. అసలు మనం చేసే పుణ్యం ఎంత, 7 జన్మల పుణ్యం పోతే మళ్ళీ రమ్మంటే వస్తుందా? అంచేత నువ్వు గౌరవించదగిన ఆ పండితుల్ని, విద్వాంసుల్ని, పౌరాణికుల్ని గౌరవించు. యజ్ఞపరాయణ, యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళని, యజ్ఞాలు చేయించి వాళ్ళని గౌరవించు. మంచి వేదమంత్రాలు చదువుకున్న బ్రాహ్మణోత్తములని గౌరవించు. సాధు సమ్మత. సాధు సమాజంలో, సమాజంలో కొంతమంది సాత్వికులు ఉంటారు, వాళ్ళు ధర్మాత్ములు అయి ఉంటారు, సత్సంగంలో ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో మన ఇంటికి, ఏది ఈ సత్సంగాలు ఇలాంటివి చేసేటటువంటి ఉత్తములు, పెద్ద మనుషులు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క ప్రచారం చేసేవాళ్ళు, వాళ్ళని కూడా గౌరవించాలట. అలాంటి వాళ్ళని గౌరవించకపోతే కూడా ప్రమాదం. వాళ్ళందరినీ జాగ్రత్తగా వ్యవహరించాలి. సమశత్రౌ చ మిత్రే చ వ్యవహార స్థితౌ నృప సూతేనుక్తాన్ గుణానిత్తం సతదా మాగధేన చ. సమశత్రౌ చ మిత్రే చ, శత్రుడి యందు మిత్రుడి యందు సమానంగా ఉండాలట. శత్రువుని చూడగానే దుడ్డుగా రోడ్డు పుచ్చుకుని నెత్తి మీద కొట్టాలనిపిస్తుంది మనకి, నిజం కదా? అదే మిత్రుడిని చూస్తే హై బాబా వచ్చావరా అని వాడు, నేను కాఫీ తాగాను నాకు వద్దు మొర్రు అన్న మళ్ళీ ఇవ్వబుద్ధి వస్తుంది. అది మిత్రుడిని చూస్తే. శత్రువుని చూస్తే వాడి దగ్గర ఉన్న కాఫీ కూడా లాక్కోబుద్ధి వస్తుంది. కానీ రాజన్నవాడు శత్రుమిత్రులు సమానంగా ఉండాలి. అసలు ఏ ప్రాణి అని అలా ఉండాలి, ఇదొక ఆయనకి చెప్పిందే కాదు, శత్రువుల్ని మిత్రువుల్ని సమానంగా చూసుకోవాలి. వాడిలో ఉండే దుర్గుణములను తిరస్కరించు, మనిషిని తిరస్కరించు. వ్యవహారంలో సాధ్యమైనంత వరకు మంచితనంతో వ్యవహరించు అని ఈ విధంగా సూత్రులంతా పొగడగా మాగధులు కూడా అలాగే అతన్ని చాలా పొగిడారు. ఓ మహారాజా, నీవు యజ్ఞములు చెయ్యి. యజ్ఞములు చేసినప్పుడు దక్షిణలియ్యి. అధములు, చండాలురు, కుక్కలు, నక్కలు, ఎండిపోయిన పీడిత మానవులు, ఇటువంటి వారందరికీ కడుపు నిండా భోజనములు పెట్టేదవుగాక, దక్షిణలందరికీ ఆ పండితులైన వారికి ఇద్దువుగాక అని వాళ్ళు దీవించారు. అది విన్నాడు ఆయన, అన్నీ మనస్సులో పెట్టుకున్నాడు. ఈ కృతజ్ఞత, ధర్మ లక్షణాలన్నీ మనస్సులో పెట్టుకుని ఇవన్నీ ధారణ చేసేసాడు. నేను ఇలాగే రాజ్యం పాలిస్తాను అని మాట ఇచ్చాడు. ఇచ్చేం చేశాడు, చకార హృదితాదృక్చ కర్మణ కృతవానసౌ. మనస్సులు అలా పెట్టుకుని వారు చెప్పినట్టుగా కర్మాచరణ చేశాడట. వ్యతిరేకంగా చేయలే, ఎప్పుడూ ధర్మం తప్పల, కృతజ్ఞతను విడిచిపెట్టలేదు, మంచి కర్మలు చేస్తూ ఉండేవాడు. ఆ మహారాజు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు 1000 యాగాలు చేశాడట మొత్తం అన్ని రకాలు. ఏమైతేనే పౌండరీకము, వాజపేయము, ఈ పైతామహము, అశ్వమేధము, ఇటువంటి అనేకమైన యజ్ఞాలు చేశాడట. తతస్తు పృథివీ పాల పాలయన్ పృథివీమిమాం యాజ వివిధైర్ యజ్ఞైర్ మహద్భిః భూరి దక్షిణైః. ప్రజల్ని ప్రజానురంజకంగా పాలించి యజ్ఞములు చేసి, ఆ యజ్ఞములు చేసినప్పుడు పిసిరుగొట్టుదనంతో పంపించాల, భూరి దక్షిణలు ఇచ్చాడు. భూరి అంటే రెండు అర్థాలు. భూరి శబ్దమునకు బంగారం, సువర్ణపు రాసులు పోసేశాడు. అలాగే భూరి అంటే అధికం, కావలసినంత దక్షిణ ఇచ్చాట. అందరినీ సంతోషపెట్టాడు. ఇంకా చాలా ధర్మాలు చేశాడు. అయితే ఒక చమత్కారం మాత్రం జరిగింది. ఈయన రాజ్యానికి వచ్చిన మొట్టమొదటి రోజుల్లో యజ్ఞం అయిన వెంటనే ప్రజలంతా వచ్చారట. ఒకేసారి రాజ్యం అంతా సుభిక్షంగా లేదు, చాలా కష్టపడవలసి వచ్చింది ఈయన కూడా. ఈయన రాజ్యానికి వచ్చిన కొద్ది రోజులకే ఎక్కడ లేనటువంటి ప్రజలు ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చి, మహారాజా, పంటలు పండడం లేదు, ఎక్కడ భూమండలంలో ఒక్క పంట లేదు, నీళ్లు లేవు, భూమి అంతా అస్తవ్యస్తంగా ఉంది అన్నారు. అప్పుడు ఈయన అదుపులో పెట్టాడు. పెట్టాక ఈ పంటలన్నీ వచ్చాయి. ఆ అదుపులో ఎలా పెట్టాడు ఏమిటి అని అనుమానం వచ్చింది మైత్రేయునికి. ఏమయ్యా, ఆయన మహానుభావుడు, ఆయన కాలంలో పంటలు దున్నకుండానే భూమి పండేదన్నో, అలా రావడానికి పృథు చక్రవర్తి దారిలో పెట్టాడన్నో, ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు మాత్రం కరువుతో ఉండేదన్నో, కరువుతో ఉన్న భూమిని ఆయన దున్నకుండానే పంటలు ఇచ్చే స్థాయికి ఎలా తీసుకెళ్ళాడు, అది ఆ ఘట్టం ఏమిటో నాకు వివరంగా చెప్పు, నాలో ఉండేటటువంటి సందిగ్ధతని తొలగించు అనగా, అయితే చెబుతున్నా విను. మహారాజు పట్టాభిషేకమైనటువంటి కొద్ది రోజులకు ప్రజలంతా ఆయన దగ్గరకు వచ్చారటండి. తం ప్రజా పృథివీనాథం ఉపతస్తు క్షుధార్థితాః ఓషధీషు ప్రణష్టాసు తస్మిన్ కాలే హ్యరాజకే తమూచుస్తే నతాపృష్టాస్తత్రాగమన కారణం. మహారాజు దగ్గరికి వచ్చారు ప్రజలు, చేతులు జోడించారు. మహారాజా మహారాజా, మీ తండ్రి చచ్చిపోయిన తర్వాత రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది. మీ తండ్రి ఏమో యజ్ఞాలు చేయకపోవటం వల్ల సారం పోయింది, భూమి మీద నదులు లేవు, వర్షాలు లేవు, ఎండిపోయాయి. అరాజకత్వం వల్ల, అతని అధర్మాల వల్ల, అతను చచ్చిపోయి మీరు పుట్టేలోపు చాలా ఇబ్బందులు వచ్చేసాయి. ఓషధులు నష్టమైపోయాయి, పంటలు లేవు, వృక్షదేవతలు లేవు, తిండి లేదు, మలమల మాడిపోతున్నారు ప్రజలు. మీరు కొత్తగా పైతామహయజ్ఞం చేసి మంచి గుణములు కలిగిన వాళ్ళనే ప్రశంస పొంది రాజ్యానికి వచ్చారు. మీలో అందరూ పొగిడిన ఆ మంచి గుణాలు ఉన్నాయని మేము దగ్గరికి వచ్చాం, తమరు దయతో మమ్మల్ని అనుగ్రహించండి. ఏమిటంటే, ఓషధులు లేవు, ప్రజలు క్షీణించిపోతున్నారు. విధాత కమండలంలో ఉండే గంగ భూమి మీద ఎడతెరపు లేకుండా ప్రవహించేది. ఆ గంగా ప్రవాహం సక్రమంగా ఉన్నంతకాలం భూమి మీద ఇబ్బందులు లేవు. కానీ గంగా ప్రవాహం అంతా మీ తండ్రి గారి కాలంలో ఎండిపోయింది. ఇప్పుడు ఆ గంగ మళ్ళీ రావాలి, లేదా పంటలు లేవు, నేల చూడు ఎక్కడైనా బాగా నెరలు ఇచ్చేసింది. పొలాలట నీళ్లు పెట్టకుండా అలా ఉండిపోతే ఎండలకు మాడిపోయి నెరలు బీటలు ఇస్తుంది, అలా బీటలు వారి ఉంది. దేహి నక్షుత్పరీతానాం ప్రజానాం జీవనౌషధి, మాకు జీవన రూపమైన ఔషధం అయ్యా, బతికించు ప్రాణాలి, లేదా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం, ఆకలి బాబోయ్, మాకున్నది ఒకటే రోగం. ఏమిటి రోగం అంటే ఆకలి రోగం. ఈ ఆకలి రోగానికి అన్నం అనే మందు తప్ప మరో మందు పనికిరాదు. అంచేత ఆహారాన్ని ప్రసాదించు. మహారాజు ఇది విన్నాడు. ఏమిటేమిటి, భూమి ఇంత అరాజకత్వమా అని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. ఆయన దివ్య దృష్టికి అర్థమైందట, భూమి మొత్తం సారం అంతా లాగేసుకుందట భూమిలోకి. ఇప్పుడు భూమి అంతా ఏ సారం లేకుండా పైనంతా పొరలు ఎండిపోయి ఉన్నాయి. ఔషధాలు, వృక్షాలు, పంటలు, విత్తనాలు కూడా లేవటండి. ఒక్క వరి గింజ లేదటండి భూమి మీద, మొత్తం అన్ని లాగేసుకుంది లోపలికి. కనీసం ఒకవేళ నీరు వచ్చినా పండించడానికి విత్తనం ఉంటే కదా పండించేది, విత్తనం కూడా లేకుండా అన్ని లాగేసింది లోపలికి. ఎందుకంటే వేరుడు పాపాత్ముడు, అందుకని వాడిని దృష్టిలో పెట్టుకుని ఆవిడ భూమండలంలో కరువు సృష్టించింది. ఓహో భూదేవి, నువ్వు కృత్రిమమైన కరువు కలిగించావా, మొత్తం అంతా లోపలికి లాగేసావా, సారం లేని భూమి మిగిలింది. ఇప్పుడు అసారమైన ఈ భూమిని అంతుదేల్చేస్తానని భూమి మీద కోపగించేట ఆయన. ఇదివరకంటే మా తండ్రి కాలంలో సారం అంతా లాగేస్తే లాగేసావు, ఇప్పుడు నేను వచ్చానుగా, అయినా మరి ఎందుకు ఇవ్వడంలో ప్రజలకి సారం అంటే నీకు అహంకారం ప్రబలింది, నిన్ను క్షమించకూడదనుకున్నాడు. వెంటనే ఏం చేసేట, తతస్తు నృపతి దివ్యం ఆదాయ అజగవం ధను శరాంశ దివ్యాన్ కుపిత సోన్వధావద్వసుందర తతో ననాశత్వరిత గౌర్భోత్వాచ వసుంధర సాలోకాన్ బ్రహ్మలోకాదీన్ సంత్రాసాదగమన్ మహీ. మహారాజు గారు వెంటనే ఇలా తలుచుకున్నాడు. ఆజగవం అనేటటువంటి అతని దివ్య ధనుస్సు చేతిలోకి వచ్చేసిందిట. దివ్య బాణువులు ఉన్నాయి, ఆ బాణం ఒకటి తీసుకుని ఎక్కుపెట్టి ఈ భూమండలాన్ని భస్మం చేసేస్తాను అని ఎక్కుపెట్టి వేయబోయాట. వెంటనే అత్యంత క్రోధపూర్వకంగా ఆయన బాణం ఎక్కుపెట్టడంతో హడిలెత్తిపోయింది భూదేవత, వణికిపోయింది. ఓరనాయను అని ఒక ఆవు రూపం ధరించింది. ఆవు రూపం ధరించి రక్షించండి బాబోరా అని ఏడుస్తూ వెళ్ళదేరిదట. అశ్రుముఖి కన్నీళ్లు గార్చింది, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. వరస పెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళి, బ్రహ్మదేవ నన్ను రక్షించండి, అవి వచ్చేవాడు పృథు చక్రవర్తి, నేను రక్షించలేను నా వల్ల కదా, ఆయన చేతులు ఎత్తేశాడు. బ్రహ్మలోకం నుంచి కైలాసానికి, వైకుంఠానికి, సమస్త లోకాలకి తిరిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గోవు రూపంతో ఆ గోవు పరిగెత్తం చోటు లేదు భూమి. ఎత్ర ఎత్ర యయౌ దేవి సా తదా భూతధారిణి తత్ర తత్ర తు సా వైన్యం తదృశేభ్యుద్యతాయుధం. ఆ గోవు భూమి ఎక్కడికి వెడితే అక్కడే వెనకే ఉండేవట్టి ధనుసు పుచ్చుకొని, ఏ లోకానికి వెళ్ళినా వెంటబడుస్తున్నాడు ఆయన. చూచింది, భయపడిపోయింది, ఇక ఈత నుంచి తప్పించుకోవడం నా వల్ల కాదు, కైలాసం వైకుంఠం బ్రహ్మలోకం ఆ లోకం ఈ లోకం లేకుండా అన్ని మాలోకాలు ఈయన నా వెంటబడి వస్తున్నాడు, ఈయన రాని లేని చోటు లేదు, బాణం విడిచిపెడితే ఏమైపోతాను అనుకుని వణికిపోయింది. ఇంకా లాభం లేదు, పరిగెత్తి ప్రాణం దక్కించుకోవడం అసంభవం అనుకోగానే ఆగిపోయింది. ఆగిపోయి ఆయనకి రెండు కాళ్ళు ఎత్తి ముందు కాళ్ళు ఎత్తి నమస్కరించింది. ప్రవేపమాన వణికిపోతుందో పక్కన చెమట్లు పట్టేశాయి. తద్బాణ పరిత్రాణ పరాయణ, ఈ బాణము నుంచి కాపాడుకోవాలి తనను తాననే ప్రయత్నం చేస్తూ ఏడుపు గొంతుకుతో ఇలా అన్నదట ఆ భూదేవి. ఏమన్నది ఏమన్నది? ఓ రాజేంద్ర, స్త్రీవధ మహాపాపం, నా వెంటబడి ఆ బాణం విడిచిపెట్టి చంపడానికి సిద్ధపడుతున్నావు, నేనేం పాపం చేశాను, స్త్రీని కదా అందులో గోవును కదా, స్త్రీహత్య గోహత్య భూహత్య మూడు మహాపాపాలు తుట్టుకోవా, నన్ను విడిచిపెట్టు, నా వెనకాతలు ఎందుకే బాబా బాణం పుచ్చుకుపడ్డాం అందుట. వెంటనే పృథు చక్రవర్తి అన్నాడు, ఏకస్మిన్ యత్ర నిధనం ప్రాపితే దుష్టకారిణి బహూనాం భవతి క్షేమం తస్య పుణ్యప్రదోవత. ఏమన్నావు నువ్వు? నిజమైన అవ్వా, నిన్ను చంపితే గోహత్య రావడానికి, నువ్వు స్త్రీవా, స్త్రీవైతే పిల్లలు లాంటి ప్రజలందరూ చావడానికి మూల కారకురాలు అవుతావా, కరువు సృష్టించి చంపేస్తావా, అటువంటి నువ్వు ఉంటే ఒకటి ఊడితే ఏమి? ఒక్క విషయం చెబుతున్నా విను, ఒక్కళ్ళు వల్ల లోకమంతా అల్లకల్లోలం అయిపోయినప్పుడు, ఒకటి వల్ల ఎక్కువ మందికి అపకారం జరిగినప్పుడు ఆ ఒక్కరిని చంపి తక్కిన వారిని కాపాడమని ధర్మశాస్త్రం చెబుతోంది. ఒక దుర్మార్గుడు లక్ష మంది ప్రజల్ని చంపడానికి సిద్ధపడుతున్నాడు దొంగ, వాడిని చంపేయాలి, ఈ లక్ష మందిని కాపాడాలి. అంచేత 10 మందిని కాపాడటం కోసం ఒకళ్ళు నేను చేసినా పాపం లేదు, ఇప్పుడు నేను నిన్ను చంపేస్తే నాకు పుణ్యం కలుగుతుంది, ప్రజలందరికీ సుఖం కలుగుతుంది. భూదేవి అందట, గొప్ప మాటలు చెప్పేవయ్యా, ప్రజలకి అందరికీ సుఖంలా కలుగుతుంది, నేను తెచ్చాననుకో, అప్పుడు భూమి ఉంటుందా? నేను గోరూపంలో ఉన్నాను కాబట్టి జీవించి భూమిలాగా ఆగింది. ప్రజానాముపకారాయ యది మాం త్వం హనిష్యసి ఆధారః కః ప్రజానాం తే నృపశ్రేష్ఠ భవిష్యతి. ఓ మహారాజా, నన్ను చంపేశావు, ప్రజల కోసం నన్ను చంపుతానంటున్నావు, నా వల్ల ప్రజలకు కరువు వచ్చిందనే కోపంతో నన్ను చంపుతానంటున్నావు, నేను చచ్చిపోతే ఈ భూమి అంతా మాయమై కరిగిపోయి నీళ్ళలో గడిపోతుంది కదా, అంతే కదా మరి నా శరీరం పోతే, అప్పుడు ఈ ప్రజలంతా నీళ్ళల్లో పడి సముద్రంలో చచ్చిపోరా, ఆ పాపం నీది కాదా అంది. మొత్తం ప్రజలందరూ సముద్రం పాలైపోతారు, నా గోరూపం ఉన్నంత వరకే ఈ భూమిలో మట్టిగా ఉంది, నేను గోవుగా మరణం పొందితే తక్షణం ఈ మట్టి అంతా ఏమైపోతుంది, నా శరీరంలాగే విడిపోయి నీళ్ళలో కలిసిపోతుంది, నేను నశించిపోతాను, అప్పుడు ఈ మొత్తం ప్రజలంతా సముద్రంలో నీళ్ళలో పడి చచ్చిపోతారు, అందరినీ చంపిన పాపం నీది కాదా అంది. ఒక మెలిపిడితే ఆయన ఏమన్నా ఆగుతాడేమో అని. త్వాం హత్వా వసుధే బాణైహి మచ్చాసన పరాంగ్ముఖీం ఆత్మయోగ బలే నేమాధారయిష్యామ్యహం ప్రజాః. నువ్వు లేకపోతే ఈ ప్రజలు పోరు, నువ్వు లేకపోతే ఈ సృష్టి ఆగుతుంది అనుకుంటున్నావా? ఓ భూమి, పరమపాపాత్మురాలివై ఆజ్ఞోల్లంఘన చేసి ప్రజల చావు కారకురాలు అవుతున్న కారణం చేత నిన్ను చంపి నా యోగ బలంతో మరొక భూమిని సృష్టిస్తాయి ఇక్కడ, ఆ యోగ బలంతో వీళ్ళందరూ నిలబెడతాను, నీళ్లలో మునిగి చావరు వాళ్ళు, నా యోగ శక్తితో నిలబెడతాను అన్నాడు. ఆయన విష్ణుస్వరూపుడు, ఆయనకి అదో పెద్ద లెక్క, నిజానికి చంపేస్తాడా? బెదిరించి దారిలో పెట్టాలి, లేకపోతే ఆవిడ మాట వింటలేదు. అప్పుడు భార్య ఒక్కొక్కప్పుడు మాట వినకపోతే కొంతమంది భర్తను కర్ర బుచ్చుకుంటూ ఉంటారు, అలాగే భర్త కూడా మాట వినకపోతే ఆవిడ కూడా కాంతాకరవాలం చీపురు కట్టి ఆవిడ బుచ్చుకుంటూ ఉంటుంది, అదంతా ఒక ఆట. స్వామి విష్ణు సుస్వరూపుడు కనుక ఈయన బెదిరించడానికి నిన్ను చంపినా యోగ బలంతో నేను భూమి మీద ప్రజలు నిలబెడతాను, నీళ్లలో బతికించగలను వాళ్ళని అన్నాడు ఆయన కావాలంటే. అప్పుడు అర్థమైపోయింది ఆవిడికి. తతఃప్రణమ్య వసుధ తంభూయ ప్రాహ పార్థివం ప్రవేపితాంగీపరమం సార్థసం సముపాగత. అత్యంత భయభీతురాలైంది, ఇక నా ఆటలు సాగం, చంపేసి అన్నట్టుగా నన్ను భూమిని నిలబెట్టగలడు, ఇంకో భూమిని వాళ్ళందరినీ బతికించగలడు ఈయన మహానుభవుడని గ్రహించింది. వణికిపోతూ కాళ్ళ మీద పడిపోయింది, దండం పెట్టేసింది. ఓ మహారాజా, నన్ను చంపి కొత్త భూమిని సృష్టించుకునే అగత్యం నీకు అక్కర్లా, నన్ను నన్నుగా ఉండని ప్రజలకు ఉపకారం చేసే మార్గం చెబుతా. అలా చెబితే నిన్నెందుకు చెబుతావు? బుద్ధిగా ఉంటే ఎందుకు చెబుతావు? పిల్లలు పాఠం చదివితే మేస్టారు కొడతాడా? కొట్టడు. అలాగే భూప్రజానీకానికి ఉపకారం చేసే మార్గం నువ్వు చెబితే నేను నీ క్షమిస్తాను. అయితే చెబుతున్నా విను ఉపాయం అంతట. ఏమంది ఆ భూదేవి? ఉపాయత సమారబ్ధాః సర్వే సిద్ధ్యంత్యుపక్రమాః తస్మాత్ వదాం యుపాయంతే తం కురుష్వ యది ఇచ్ఛసి సమస్త యామయా జీర్ణ నరనాథమహౌషధీః యది ఇచ్ఛసి ప్రదాస్యామి తాక్షీర పరిణామినీః. ఓ రాజా, కష్టపడి ప్రయత్నం చేస్తే ఏ పనైనా వస్తుంది. యత్నం చేయకుండా పని చేయకుండా ఎవరికైనా కోరిక ఎలా తీర్థిస్తుంది? కోరిక తీర్చుకోవాలంటే కష్టించాలి, ఫలించాలి, అది చెయ్యాలి. పని చేస్తే పనికి ఫలితం వస్తుంది. నేను నీకు ఉపాయం చెబుతున్నాను. నేను ఇప్పుడు గోవు రూపంతో ఉన్నాను. నాలో మొత్తం సారమంతా ఉన్నది. ఔషధులు, భూమి మీద ఉండే సారం, పంటలు పండించే శక్తి ఈ పాల రూపంలో లోపల ఉంది. నా పాలు పిండుకో. ఆ పాలు పిండుతూ ఎవరు ఏ కోరికతో పాలు పిండితే ఆ కోరిక సిద్ధిస్తుంది. ధాన్యం భూమి మీద వరికి సంబంధించిన బీజములు కావాలి అని పాలు పిండు. ఆ పాలు భూమి మీద పోస్తే అక్కడ వరి విపరీతంగా పండుతుంది. నీవు బతికున్నంతకాలం ఒక్కసారి ఆ పాలు వేసావు కనుక ఇంకా మళ్ళీ దున్నకుండానే పండిస్తాను. నువ్వు ఉన్నంత వరకే ఇది. అలాగే గోధుమలు, ఆవాలు, ఇంకా ఏ ధాన్యములు కావాలంటే అవన్నీ సృష్టిస్తాను నీకోసం. ఇంకా నదులు, నీళ్లు, ఔషధులు, వృక్షాలు, కొండలు, కుట్టలు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కోరిక తీర్చుకోవడం కోసం నా పాలు పిండండి. ఆ పాల రూపంతో మీ అందరికీ ఇస్తాం. కాబట్టి ఈ పాలు పిండుకుని అన్ని వస్తువులు సృష్టించుకోనాయనా మహారాజా. ఆ పాల రూపంలోనే నా సారం ఉన్నది కనుక ఓ ధర్మాత్ముడా, ప్రజాహితం కోసం నువ్వు ఈ పని చెయ్యాలి. అయితే దీనికి ఒక ఇబ్బంది ఉంది. నాకు దూడ ఉంటేనే పాలిస్తాను. ఆవుకి ఎప్పుడు దూడ కావాలి. దూడ వచ్చి ముందుగా కాసిన పాలు తాగితేనే అప్పుడు పాలు ఇవ్వడం మొదలు పెడతా. లేకపోతే ఘనించిపోయే పాలు గడ్డగట్టేసేయి. ఇప్పుడు ఆవు దూడ కావాలి. ఒక దూడ కావాలి ఇక్కడికి. ఓ దూడను తీసుకురా. ఆ దూడ ఎటువంటిది అయి ఉండాలి? మామూలు దూడ అవ్వకూడదు. ధర్మస్వరూపతలు గొప్ప దూడ అయి ఉండాలి. మామూలు చిన్న చితక దూడ కాదు. ఎవడో ఒకడు దొరికాడు కదా అని చెప్పేసి వాడిని పట్టుకొచ్చేస్తే కాదు. మహానుభవుడు ఎవడో ఒకడిని దూడం చెయ్యి. తంతు వత్సం కురుష్వత్వం క్షరేయం ఏన వత్సల సమాంచకురు సర్వత్ర ఏన క్షీరం సమంతతః వరౌషధీ బీజభూతం బీజం సర్వత్ర భవయే. ఒక మహానుభావుడు ఎవడో దూడవ్వాలి. ఆ దూడ వచ్చి పాలు తాగ్గానే వాత్సల్యం కలిగి నాకు దూడ మీద ప్రేమ కలిగి కోరికలు తీర్చే పాలు కురుస్తాను. తర్వాత ఇప్పుడు నాకు పర్వతాలు ఎక్కువైపోయాయి, చెట్లు గొట్టలు ఎక్కువైపోయాయి. కొన్ని పర్వతాలు కొట్టేసి సమతలంచేయి నేల, కొన్ని చెట్లు పడగొట్టే అడవిని ఆ ప్రదేశంలో వ్యవసాయ క్షేత్రంగా మారుస్తాను. నువ్వు అంత భూమండలం అంతా అడవి తప్పేం లేదుగా, మరి అడవిలో కొంత భాగాన్ని ప్రజలు ఉపయోగించుకోవడానికి వీలుగా, పొలం దున్నుకోవడానికి వీలుగా తయారు చేయి. నువ్వు నీ బాణాలతోటి కొన్ని కొండల్ని, కొన్ని గుట్టల్ని, కొన్ని చెట్లని పడగొట్టే. ఈ పనులన్నీ చేస్తే పాలు వస్తాయి. ఈ పాలు అక్కడ పోస్తే ఆ కొండలు సమతలమైన చోట, అడవులు కొట్టబడి భూమి సమతలమైన చోట పంటలు తయారవుతాయి. నీ ఉన్నంత వరకు పండిస్తాను. తదనంతరం ఈ విత్తనాలతోటి ప్రజలు వ్యవసాయం చేసుకు బతుకుతారు. ఇది నేను నీకు ఇచ్చే వరం. ఏమంటావనగా నేను ఆనందపడ్డాడు. ఓ సదేనా అన్నాడు. ఆయన ఏం చేశాడో ఏమిటో రేపటి రోజు కార్యక్రమంలో 6:30 ముచ్చటించుకుందాం. అత్యంత పవిత్రమైనది భూమండలాన్ని ఆయన సమతలం చేసిన కథ, అది వినండి, తరించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మా. గోరూపంలో ఉన్న భూదేవి లోకానికంతటికి తిరిగి సారంతో పంటలు ఇవ్వడానికి ఒక షరతు చెప్పింది. ఒక దూడని తయారు చేయి, ఓ మహాపురుషుణ్ణి ఎవడో ఒకటి దూడగా తయారు చేస్తే ఆ దూడ ద్వారా నేను పాలిస్తాను, ఏ వస్తువు కోరుకుంటే ఆ వస్తువులన్నీ కూడా పాల రూపంలో ఇస్తాను, దాని ద్వారా మీరంతా తిరిగి పంటలు పొంది సుఖింతురుగాక, కరువు కాటకాలు తొలగిపోతాయి అనగా మహారాజు పృథువు ఆవిడ మాట విన్నాడు. అంతేకాదు పంట పొలాలు ఏర్పడడం కోసం ఎత్తుగా ఉండే కొండలు వృక్షాలు కొన్నిటిని సమతలం కూడా చెయ్యమని భూదేవి చెప్పింది. అందుకని ఆయన తత ఉత్సారయామాస శైలాన్ శతసహస్రశః ధనుష్కోట్య తదా వైంజః తేన శైలా వివర్ధితాః. వెంటనే ధనుస్సు ఎక్కుపెట్టాడు, మంచి అస్త్రశస్త్రాలు తీశాడు. ఈ అస్త్రశస్త్రాలతోటి కొన్ని వందల పర్వతాలు పెకలించి వేసి ఆ ప్రదేశాన్ని చదును చేసి పొలం దున్నడానికి వీలుగా పంటలు పండడానికి వీలుగా సమతలం చేశాడు. అలాగే కొన్ని చెట్లు కూడా పడగొట్టి ఆ వన ప్రదేశాన్ని కూడా పంట పొలాలకు వీలుగా చదును చేశాడు. దీనివల్ల భూమి కొన్ని ప్రదేశాలలో సమతలమై అక్కడ పట్టణాలు గ్రామములు పురములు ఇవన్నీ ఏర్పడటానికి వీలయ్యింది. అంత పూర్వం నివాసయోగ్యంగా లేకుండా మొత్తం భూమండలం అంతా గుట్ట మిట్ట వీడుతూ ఉండేది. ఈ పృథు చక్రవర్తి సారం తనలో దాచేసుకున్న భూమిని మళ్ళీ సారం బయటికి తీయించడం కోసమని చదును చేశాడు కొంత ప్రదేశం. ఆ చదును చేసిన ప్రదేశంలోకి అంతవరకు ఇబ్బందులు పాలవుతున్న ప్రజలందరూ వచ్చి తలదాచుకొని ఇళ్ళు కట్టుకున్నారట. అందుకే పృథు చక్రవర్తి పేరు మీదుగా భూమికి పృథివీ అని పేరు వచ్చింది. ఆయన దాన్ని చదును చేసి నివాసయోగ్యం చేశాడు, పంట పొలాలను తయారు చేశాడు, నదులను సృష్టించాడు, నూతులకు వాటికి ఏర్పాట్లు చేశాడు. ఇక నహి పూర్వ విసర్గే వై విషమే పృథివీతలే. అంత పూర్వం ఈ భూమండలం విషమంగా ఉండేది. నడిస్తే గొయ్యి, అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టంగా ఉండేది. కఠిన పాషాణ సదృశ్యమైపోయిన నేల. ఆ నేల ఈయన ధర్మమాగని అందంగా తయారైంది. ఈ పృథువుకు పూర్వం ఇన్ని రకాల ధాన్యాలు లేవు. మనకి వాళ్ళ ఎన్నో రకాల ధాన్యాలు వస్తువులు చాలా కనపడుతున్నాయి. ఆ రోజుల్లో ఏవో పరిమితిగా ఆహార పదార్థం ఉండేది. నా సస్యాన్ని ఇన్ని పొలాలు లేవు, ఇన్ని పంటలు లేవు. నా గోరక్ష్యం ఇన్ని పాలు లేవు. మరి నా కృషి వ్యవసాయము వ్యాపారము లేదు. వణిక్పథ పాపం వర్తకులు అనేవాళ్ళు సరిగ్గా లేరు ఆ రోజుల్లో. వైన్యాత్ ప్రభృతి మైత్రేయ సర్వస్యైతస్య సంభవ. పృథు చక్రవర్తి కాలం నుంచే వ్యాపారాలు మొదలయ్యాయి. గోవులను ఇళ్లలో మందగా పెట్టి పాలు పెతకడం ప్రారంభమయ్యింది. అంత పూర్వం పాలు తాగే దిక్కు సరిగ్గా లేదు. చాలా తక్కువ మందికి తెలుసు ఆవులు పాలు ఇస్తాయి అవి తాగచ్చని. అలాగే సరైన ఇళ్ళు నివాసాలు లేవు, పట్టణాలు లేవు, పంట పొలాలు లేవు. అన్నీ కూడా సక్రమమైన ఒక మార్గం ప్రకారంగా ఈ పృథు చక్రవర్తి ఏర్పాటు చేసే వాళ్ళ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిన వాడు ఆ పృథు చక్రవర్తి. ఎక్కడ ఎక్కడ భూమి సమతలమయ్యిందో ఆ సమతలమైన ప్రదేశంలోకి ప్రజలందరూ వచ్చేశారట. తత్ర తత్ర ప్రజా సర్వ నివాసం సమరోచయన్ ఎత్ర ఎత్ర సమంతస్య భూమే రాశి ద్విజోత్తమ. ఓ మైత్రేయ, ఈ విధంగా భూమి సమతలమైన ప్రదేశం అంతా ప్రజల చేత ఆక్రమింపబడి క్రమేపీ ప్రజావృద్ధి జరిగి ప్రజలకు ఇష్టమై ఆనందకరమైన నివాస స్థలంగా మారింది. అంతఃపురం ప్రజలు ఏం తిన బతికారండి అని మనకు అనుమానం. ఎక్కడ ఉన్నారండి అంటే కొండ గుహలలో తలదాచుకున్న వాళ్ళు ఎక్కువ, చెట్ల కింద ఆ ఊడల కింద నీడల్లో ఉన్నారు ఎక్కువ మంది. ఆహార ఫలమూలాని ప్రజానామభవత్తదా. ప్రజలకు ఆహారం ఏమిటి? కందమూల ఫలాలు, చెట్ల నుంచి వచ్చే పళ్ళు తిన్నారు, అడుగున ఉండే దుంపలు అవి తిన్నారు, బంగాళాదుంప, చిలగడ దుంప, ఇంకా కొన్ని వేళ్ళకి అడుగున ఇంతంతలావు దుంపలు ఉంటాయి అవి అవన్నీ తిన్నారు. వేళ్ళు తిన్నారు, పచ్చి పచ్చి ఆకులు తిన్నారు, ఔషధాలు తిన్నారు, ఔషధాలు నష్టమైపోయి మళ్ళీ భూమండలంలో సారం లేకపోవటం వల్ల మహారాజు గారు వీళ్ళ కోసమని ఇదిగో ఇంత వ్యవస్థ సృష్టించాడు. భూమి ఏమన్నది, నేను గోవు రూపంలో ఉన్నాను, నా పాలు పితికితే మీకు ఏ ధాన్యం కావాలంటే ఆ ధాన్యాలు వస్తాయి, కానీ నాకు ఒక దూడ కావాలి అన్నది. ఎవరిని దూడ చేయాలి అనుకున్నాడు ఈయన. దూడ మామూలు దూడ పనికిరాదు కదా, అందుకని సాక్షాత్తు సకల్పయత్వ వత్సంతు మనుం స్వయంభువం ప్రభుం. తమ వంశానికి మూలకారకుడు స్వయంభువు మనువులు పిలిచేట ఏకంగా వాళ్ళని వెళ్ళే కాదు, ఆ ప్రథమ మనువు అంటారు, అటువంటి స్వయంభవ మనువుని పిలిచి, మిస్టర్ మను నువ్వు వచ్చి ఒక ఆవుదోడగా తయారైపోవయ్యా అన్నట్ట. మనవడి మాట విన్నాడు, లోకానికి ఉపకారం చేయడానికి మహాత్ములు ఏ పైననే చేస్తారు. మహాత్ములు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు చాలా ఒక్కోసారి అనిపిస్తుంది, ఇదేంటి ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తాడు ఇంత మహానుభవుడు ఇంత జ్ఞానం అనుకుంటాం, అదే వాళ్ళ గొప్పతనం. ఆ జ్ఞానం అస్తమాటు ప్రకటించకుండా ఒక సామాన్యుడిగా హాస్యం ఆడుతూ విచిత్రంగా కనబడతారు. ఎక్కడి స్వయంభూమరులతో దూడ వేషం వేసేట, ఎగిరి గంతులేస్తూ, మామూలు దూడల్లాగా అటు ఇటు గంతులేస్తూ పేడ వేస్తూ కనిపించేట. మామూలు వాడు అజ్ఞానం ఏమనుకుంటాడు, ఏహే స్వయంభూమరు కూడా దూడేరు అంటాడు. ఆ లోపల ఉండే ప్రభావము ఆ ప్రవర్తనని బట్టి రూపాన్ని బట్టి అనుకోకూడదు. తెనాల రామకృష్ణుడు హాస్యం వెకిలితనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఒక్కొక్క చోట, కానీ ఆ జ్ఞాని తన జ్ఞానం వల్ల ప్రజల్లో అస్తమాటు గౌరవం పొందకుండా ఉండడం కోసం నటించేవాట ఒక్కొక్కప్పుడు అలా హాస్యం. అంత మాత్రం చేత లోపల ఉండే సరస్వతీదేవికి ఏమీ తక్కువ కాదు, అది తక్కువగా అర్థం చేసుకున్న వాడి బతుకు తక్కువ అయిపోతుంది. అందుకే పొరపాటును కూడా నా జ్ఞానీనాం విమర్శయేత్, జ్ఞానులను విమర్శించరాదు. వాళ్ళని విమర్శిస్తే వాళ్ళలో ఏముందో మనకు తెలియదు. ఆ పైకి ఇలా పండితుల్లో ఉన్నాడు కానీ పద్మాగర్ గారు లేని లోపం ఉందో అంటారు కొంతమంది. విమర్శించుకుంటే దానివల్ల లాభం ఏమిటంటే వీడికి లాభం, వీడి వల్ల ఒక నిజంగా ఏదైనా దోషం ఉంటే వాడు పట్టుకుపోతాడట, చాలా సుఖం అన్నమాట. అలా లోకంలో ఎవరినైనా సరే మనం అనవసరముగా విమర్శించుకొని వారి యొక్క పాపాలు పట్టుకుపోతాం, పుణ్యాలన్నీ మనం వాళ్ళకి ఇచ్చేస్తాం, మనం చేసే పుణ్యాలు ఎంత. స్వయంభూమును లోకానికి అలా ఆశ్చర్యం కలిగిస్తూ ఒక చిన్న ఆవుదోడై పాలు చక్కగా కాసిన తాగి ఆవుదోడగా లోకానికి కూడా ఉపకారం చేసేట. ఎప్పుడైతే ఆవుదోడ పాలు తాగిందో ఇక పాలు కొరవడం మొదలుపెట్టింది ఆవు గోవు. అప్పుడు మహాత్ముడు ధాన్యములన్నీ లోకానికి పంచిపెట్టాట. ముందు కాసిన పాలు పితికాడు. ఈ మొదటి పాలు ఆయన గోధుమాశ్చమే అన్నట్టు, గోధుమలవుగాక అన్నట్ట. ఆ మొదటి పాల గ్లాస్ కాస్త పోశాడు నేల మీద, గోధుమలు అనే బీజములు పుట్టాయి, అంటే మొట్టమొదటి గోధుమలు పుట్టాయి. అందుకే భూమండలంలో వరి కంటే గోధుమలు పండే స్థానం ఎక్కువ, గోధుమలు తినేవాళ్ళు ఎక్కువ మంది. ఉత్తర భారతం అంతా చపాతీలు తినడానికి కారణం మొట్టమొదటి గోధుమలు పుట్టడమే. రెండవ స్థానము ప్రియంగూన్ అంటే నల్ల ఆవ, ప్రియంగూన్ అంటే మామూలు ఆవ కదా, నల్ల ఆవ. ఆ నల్ల ఆవాలు పుట్టేయట. ఇంకా మూడవది వరి అప్పుడు పుట్టింది. నాలుగు చెరకు పుట్టింది. ఐదు జొన్నలు పుట్టాయి. ఆరు ఎవలు పుట్టాయి. ఆరు సజ్జలు పుట్టాయి. ఇలా రకరకాలైన ధాన్యాలు భూమండలంలో చిత్రమైనటువంటి బార్లీతో సైతంగా 284 రకాల ధాన్యాలు సృష్టించాడు ఆయన. ఆ 284 ధాన్యాలని వారి వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, వారి యొక్క పూర్వజన్మ సుకృత విశేషాలను బట్టి మానవులు అనుభవిస్తారు. మనం చేసిన కర్మ మనకి అన్నం వరన్నం తినమన్నది. ఒక్కొక్కడికి గోధుమ ఇచ్చింది, మరొకడికి జొన్న ఇచ్చింది, అసలు ఒక్కొక్కడికి ఏమీ లేకుండా పోయింది. సస్యజాతాని సర్వాణి ప్రజానాం హితకామ్యయ, ప్రజలకు హితము చేకూర్చుట కొరకు అన్ని రకములైన ధాన్యములు పుట్టుకొచ్చాయి ఈ సృష్టిలో. తేనాన్నేన ప్రజాస్తాత వర్తంతేద్యాపి నిత్యశః, ఆ అన్నముల వల్లే ఆ ధాన్యముల వల్లే ప్రజలు బ్రతుకుతారు. పర్టిక్యులర్గా ఈ కలియుగములో కేవలం అన్నగతాహ ప్రాణాహ అన్నారు కనుక ఈ అన్నములు ఉంటేనే బతుకుతారు మానవులు. ఇవి లేకపోతే ఒక క్షణం బతకలేరు. పొద్దున్న 8 అయిందంటే మనిషి కడుపులో గంట కొట్టి నీరసం వచ్చేస్తుంది. రామా రామా ఎప్పుడు రా బాబు, తొందరగా అర్చన చేసేసుకుని నోట్లో 2 వెతుకులు వేసుకుందాం అనుకుంటారు. ఎక్కువసేపు ఉపవాసాలు ఉండలేరు, నీరసం మా చెడ్డ బాధ. అందులో లేచి రావు కానీ కొత్త కొత్త అలవాట్లు మనకి తెల్లదొరలు నేర్పారు. ఒక గ్లాసులు పోసుకుంటే కానీ కాఫీ, వాడికి పూజలోకి వెళ్ళలేడు. కాల విరేచనం, కాఫీ విరేచనం, కాఫీ కాకపోతే కొన్ని కాలకృత్యాలు తీరని దుస్థితి కలియుగంలోకి వచ్చేస్తుంది. ఇదంతా కలి ప్రభావం. మొత్తం మీద కలవు అన్నగతాహ ప్రాణాహ, కలియుగములో అన్నము లేకపోతే ప్రాణం నిలబడదు, తిండి మీద ఉన్నది. అందుకే ఈ కలియుగములో కఠిన నియమములు పరిపాలించకూడదన్నారు. ఏమండి, నేను అన్నం తినకుండా కాళ్ళ నడకన కొండ ఎక్కుతానండి, ఏడుతూ కొండలు తిరుపు తిక్కుతానంటే అది అజ్ఞానం బొమ్మన్నారు. అంటే బాగా శరీరంలో అంత పటుత్వం ఉంటేది వేరే విషయం, కానీ శారీరకంగా అంతో ఎంతో ఓపిక తగ్గుతుంది అనిపించినప్పుడు శుభ్రంగా కాస్త కోస్త తీసుకుని వెళ్ళవచ్చును. ఇంట కూర్చున్నప్పుడు పరిపూర్ణమైన ఉపవాసం, ఇల్లు దాటి పెడితే ఇక దారిలో అంత కఠిన నియమాలు పనికిరావు పొమ్మన్నారు. ఇక ప్రాణప్రదాస పృథుర్ యస్మాత్ భూమేరభూత్పిత, భూదేవి ప్రాణప్రదాత్రి అయ్యింది, అందరికీ ప్రాణం నిలబెట్టేది అయింది. ఇందువల్ల అన్నాలు ఇచ్చింది కనుక, అన్నం తినే మనం బతుకుతున్నాం కనుక, అప్పటి నుంచి భూమికి ప్రాణములను ఇచ్చేటటువంటి తల్లి అయింది కనుక ప్రాణప్రదాత్రి రసమయ్యి అని పిలిచారట. అంత పూర్వం భూమికి ఆ పేరు లేదు, రస రసమయ్యి అని రెండు పేర్లు వచ్చాయి. రసము అంటే ప్రాణం, ప్రాణస్వరూపిణి అయ్యింది భూమి. ఇక మహారాజు పృథువు ప్రాణదానం చేశాడు భూమికి, అంటే భూమికి తండ్రి అయ్యాడు. ఈ లోకములో ఐదుగురు తండ్రితో సమానమన్నారు. ఎవరెవరు తండ్రి? జనకశ్చ, కన్న తండ్రి ఎప్పుడు తండ్రిగా సందేహం లేదు, వాడు ఎలాగో ఒకటో తండ్రి. ఉపనేత, ఉపనయనం చేసి యజ్ఞోపవేతం వేసినవాడు. ఒక్కొక్కప్పుడు తల్లిదండ్రులు లేనప్పుడు ఏ అన్నగారో లేకపోతే పురోహితుడు యజ్ఞోపవేతం వేస్తారు, వాళ్ళు కూడా తండ్రితో సమానమే. యశ్చ విద్యా ప్రయచ్చతి, ఎవడు మంత్రమును ఉపదేశిస్తాడో అదిగో అటువంటి గురువు మూడవ తండ్రితో సమానం. ఈ గురువు యొక్క ఆజ్ఞని ధిక్కరించకుండా ఉండాలి. పాఠం చెప్పిన గురువు కంటే చాలా పూజ్యుడట మంత్రోపదేశం చేసిన గురువు. ఆ గురువు యొక్క అనుజ్ఞ తీసుకునే ఏదైనా చెయ్యాలి. సక్రమమైన కార్యక్రమాలని చెప్పేది ప్రతిరోజు ఇంట్లో, ఏమంటే గురువు గారు ఇవాళ తోటకూర తినొచ్చా అంటే అప్పటి నుంచి ఫోన్ చేయమని కాదు. కొన్ని ఉత్తమమైన కార్యక్రమాలు చేసేటప్పుడు గురువు యొక్క ఆశీస్సును తీసుకుంటే ఫలిస్తుందని శాస్త్రం చెప్పింది, నేను చెప్పలా, విష్ణు పురాణంలో చెప్పారు. అన్నదాత, నాలుగో వాడు అన్నం పెట్టేవాడు. అన్నం పెట్టేవాడు కూడా తండ్రితో సమానం. అన్నం పెట్టేవాళ్ళని కూడా అవమానించకూడదు. ఆ పెట్టేవలేదు పెద్ద, నువ్వు పెట్టకపోతే నేను బతకన అంటాడు, పదేళ్ళు అన్నం తిని అది వాడు కూడా పాపి. అన్నదాతని ధిక్కరించకూడదు. తర్వాత భయత్రాత, ప్రాణం పోయే అంత కష్టం వచ్చిందనుకోండి, భయం కలిగింది అనుకోండి, ఆ భయం కలిగినప్పుడు అభయం ఇచ్చి రక్షించిన వాడు కూడా తండ్రి ఏట. ఎవడో కత్తి పుచ్చుకుని చంపడానికి వచ్చాడు ఈవిడ మీదకి, ఈవిడిని ఆ పక్క అమ్మాయి రక్షించింది, ఈ అమ్మాయి భయం నుంచి రక్షించింది కనుక తల్లితో తండ్రితో సమానం. ఈవిడ మాట కూడా ధిక్కరించకూడదన్నారు. ఈ విధముగా పంచైతే పితర స్మృతాహ, ఈ ఐదుగురిని పితృదేవతలు అంటారు. 58వ పేజీలో విష్ణు పురాణంలో ఉన్నది శ్లోకం. ఎవరెవరు? వరుసగా జనకుడు, ఉపనయనం చేసినవాడు, మంత్రోపదేశం చేసినవాడు, అన్నదాత, భయత్రాత. ఈ ఐదుగురు కూడా పితృదేవతలతో సమానం. ఇక్కడ భూమికి భయము నుంచి రక్షించి ప్రాణమిచ్చాడు గనక పృథు చక్రవర్తి భూమికి తండ్రి అయిపోయాట, అందుకని భూమికి పృథివీ అని పేరు వచ్చిందిట. ఆ తర్వాత దేవతలు, మునులు, దైత్యులు, రాక్షసులు, పర్వతాలు, గంధర్వులు, సర్పాలు, యక్షులు, పితృగణము అందరూ వచ్చారు. వాళ్ళు ఒక్కొక్క గిన్నె తెచ్చుకున్నారు, పాలు పిండుకున్నారు, ఎవరికి ఏ ఆహారం కావాలో ఆహార ధాన్యాలు సృష్టించేసుకున్నారట హాయిగా. ఈ విధంగా అందరూ కూడా వాళ్ళకు కావలసిన పాలు పిండుకుని ఎవరి ఇష్టమైన పదార్థాలు వాళ్ళు సృష్టించుకున్నారు, అందుకే ఇన్ని రకాల ధాన్యాలు, ఇన్ని రకాల కూరగాయలు. అప్పుడు పితృదేవతలు వచ్చి, మానవుల్లారా, గోధుమలు వచ్చాయి, చపాతీ చేసుకున్నారు, ఉత్తి చపాతీ తింటే అంత రుచిగా ఉండదు, టేస్ట్ ఉండదు, వట్టి అన్నం ఏం తింటారు అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారట, పాత్రల్లోకి రకరకాల పాలు పిండారట. మొట్టమొదటగా పుట్టింది పెసరపప్పు పుట్టింది, అందుకే పెసరపప్పు పులగము మొదలైన వాటిలో వేస్తారు, చాలా శ్రేష్టం. ముందు పెసలు పుట్టాయి అన్నమాట, తర్వాత కందిపప్పు పుట్టింది, ఇంకా రకరకాల పప్పు ధాన్యాలు పుట్టాయి, చిరుధాన్యాలు పుట్టాయి, కూరగాయలు పుట్టాయి. వరస పెట్టి రకరకాల కూరలు, ఆకుకూరలు, అనేక రకాలైన వస్తువులు పుట్టాయి. యాభై నాలుగవ కూరగాయగా అరటి చెట్టును సృష్టించుకున్నారట. ఈ విధంగా భూమండలంలో ఉప పదార్థాలు కూడా వచ్చాయి. కేవలం వరన్నం పెడితే మాత్రం ఎంత 17.5 రూపాయలు లేకపోతే 20 రూపాయలు పెట్టి కేజీ బియ్యం కొనుక్కొచ్చారు, వండి పెట్టారు మేస్టారు. ఈ అన్నం తినని అంటే వట్టన్నం ఏం తింటాడు వీడు, ఎంత గట్టి మనిషి అయితే మాత్రం. అందుకని అందులోకి ఏదో ఒకటి కావాలి. అవన్నీ కూడా ఈ పితృదేవతల యొక్క సృష్టి అన్నమాట, వాళ్ళు అలా సృష్టించారు. సైష ధాత్రి విధాత్రి చ ధారిణి పోషిణి తథా సర్వస్య తు తత పృథ్వీ విష్ణు పాదతలోద్భవ. ఈ విధంగా విష్ణు యొక్క పాదాల నుంచి పుట్టినటువంటి ఈ భూమండలం ప్రజలకు జన్మనిచ్చేదయ్యింది, ప్రజలను తయారు చేసేదయ్యింది, ప్రజలను పోషించడానికి అన్న పదార్థాలు మొదలైన విచ్చిన తల్లి అయ్యింది, ప్రజలను తన మీద మోసే తల్లి అయ్యింది. అంచేత ఆవిడ జన్మనిచ్చేది, ఆ ప్రజల్ని వృద్ధి చేసేది, ధరించేది, పోషించేది నాలుగు రకాలయ్యిందట. ఈ నాలుగు రకములు నాలుగు యుగములుగా భూలోకంలో ప్రసిద్ధికెక్కాయి. పూర్వకాలంలో ఈ విధంగా వేనపుత్రుడైన పృథు చక్రవర్తి మహాప్రభావశాలి అయి భూమండలాన్ని రాజు అని పిలువబడుతూ ప్రజారంజకంగా పాలించాడు. ఆయన ధర్మమాని భూమి సస్యశ్యామలమయ్యింది. ఆయన రాజ్యం చేసినంతకాలం మాత్రం ప్రజలకి వ్యవసాయం చేయవలసిన అవసరం లేకపోయింది. ముందే భూమి చెప్పింది, నీ కాలములో దున్నకుండా పంటలు పండిస్తాను, నీ కాలములో వాటంతా అదే పంటలు వచ్చేస్తాయని చెప్పింది. ఆయన తర్వాత నుంచి మాత్రం వ్యవసాయం చేయాలి అందరూ. అంచేత ఆ మాట నిలబెట్టుకుని ఆ మహారాజు రాజ్యం చేసినంతకాలము కూడా చక్కగా పంటలిస్తూ ఆనందపెట్టింది ప్రజల్ని. ఇది ఒక అత్యద్భుతమైన ఘట్టం. విష్ణువు 12వసారి మహాద్భుతమైన కళలతో కల్పంలో అవతరించిన మహాకథ. యయిదం జన్మ వైన్యస్య పృథోః సంకీర్తయేన్నరః నతస్య దుష్కృతం కించిత్ ఫలదాయి ప్రజాయతే. ఏ మనుష్యుడు ఈ మహారాజు పృథు చక్రవర్తి యొక్క ఈ పవిత్ర చరిత్రని కీర్తిస్తాడో ఆనందంగా చెప్పుకోవడం, కీర్తించడం అంటే అర్థం ఇలా చెప్పుకోవడమే కీర్తించడం అంటే, వినాలి అప్పుడప్పుడు తలుచుకోవాలట. ఇక్కడ వదిలేయడమే కాదు, ఇంటికి వెళ్ళాక ఆహా మహానుభావుడు ఇలాంటి కథ అనుకుంటూ ఆయన గురించి గుర్తు తెచ్చుకోవాలి. అటువంటి వాడట, నా తస్య దుష్కృతం, అసలు వాడికి పాపం లేదు పొమ్మన్నారు. అంత పూర్వం ఒకవేళ తెలుసో తెలియకేమైనా పాపాలు చేస్తే ఈ దెబ్బతవన్నీ పటాపంచలు అన్నారు. అయితే మర్నాడు మళ్ళీ మొదటి ప్రకారంగా చేస్తాం అనుకోకూడదు, అంత పూర్వం చేసిన పాపాలు పోతాయి, కావాలంటే కొత్తవి చేస్తే అవి పోవు. కించిత్ ఫలదాయి ప్రజాయితే, అబ్బా వాడికి పొరపాటును ఇంత కూడా బాధ కలగదు, ఆనందం కలుగుతుంది. ఆనందంతో భక్తి శ్రద్ధలతో కథ వింటే వాడికి సుఖం కలుగుతుంది. కొంతమందికి చెడ్డ కళలు వస్తూ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, అస్తమాడు రాత్రి తెల్లవారులు దిక్కుమాలకు వెళ్ళండి, ఎవరో వస్తారు నన్ను తరుగుతున్నట్టుంటుంది, భూమిలో విడిపోయినట్టుంటుంది, లేకపోతే సింహం వెనకాతలు పడుతుంది, పావు కాటేసినట్టుంటుంది, అమ్మో నానా బాధలు. చెడ్డ కళలు వస్తూ ఉంటాయి. ఈ కథ వింటేట తలుచుకుంటే రాత్రి పడుకునేటప్పుడు దుస్వప్న ఉపశమనం నృణాం శృణ్వతాం ఏతదుత్తమం. ఈ ఉత్తమమైన పృథు చక్రవర్తి యొక్క చరిత్రని తలుచుకుంటే రాత్రి పడుకునే ముందు దుస్వప్నములు తొలగిపోతాయి, రావు చెడ్డ కళలు. పృథోర్జన్మ ప్రభావశ్చ కరోతి సతతం ఋణం. ప్రజలకు శాంతం కలగజేస్తుంది పృథు చక్రవర్తి యొక్క కథ. ఎందుకంటే ఆయన అంత ప్రభావం కలిగిన వాడు, విష్ణుస్వరూపుడు. అది ఎంతో ఆనందకరమైనది. ఎవడి జన్మ ఉత్తమమైనది, జీవితంలో ఒక్కసారైనా ఈ పృథు చక్రవర్తి యొక్క చరిత్రని ఆనందంగా చెప్పుకొని వినాలి. అటువంటి వాడి జన్మ పరమ పవిత్రమైన జన్మ. నేను వినను అనుకున్నవాడి కర్మ ఈ సృష్టిలో ఇంకెవడు మాన్సలేడు. నాయన మైత్రేయ, అంత పవిత్రమైన పృథు చక్రవర్తి యొక్క కథ విన్నావు కదా, ఆ పృథువుకి 2 కొడుకులు పుట్టారు. అంతర్ధానుడు వాది అనే 2 కొడుకులు పుట్టారు, పరమధర్మజ్ఞులు వాళ్ళు. అతని భార్య పేరు శిఖండిని అని పేరు, ఆవిడ చాలా ఉత్తమురాలు. ఆ తర్వాత అంతర్ధానుడు అనేటటువంటి పెద్ద కొడుక్కి హవిర్ధానుడు అని కొడుకు పుట్టాడు. ఈ హవిర్ధానుడు చాలా జ్ఞాని. ఒకసారి 12 సంవత్సరాల పాటు ఏకవిగిన విష్ణు యజ్ఞాలు చేశాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై తన వంశంలో జన్మించిన అగ్నికులీన ఆయన ధిషణ అనే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఆ ధిషణ అంటే ఎవరనుకుంటున్నారు, బుద్ధి అని అర్థం. మనందరికీ తెలివితేటల రూపంలో ఇప్పుడు మనలో ఉన్న తల్లి ఆ అగ్నిదేవత యొక్క పుత్రిక, ఆవిడే ధిషణ. ఆవిడనిచ్చి పెళ్లి చేశారట ఇతనికి, ఈ హవిర్ధానుడికి. హవిర్ధానాత్ షడాగ్నేయీ ధిషణ అజనయత్సుతాన్ ప్రాచీన బర్హిషం శుక్రం గయం కృష్ణం వృజాజనౌ. ఎంత అదృష్టవంతుడు, అగ్నిదేవుని సంబంధమైన పుత్రిక, సాక్షాత్తు బుద్ధిస్వరూపిణి, అందరిలో జ్ఞానస్వరూపిణి అయినటువంటి ఆ ధిషణని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడ అనుగ్రహంతో ఎన్నో యజ్ఞాలు చేశాట. ఆయన జీవితం అంతా పరమ పవిత్రమైన వేద క్రతువులకు అంకితం చేశాడు. అలా క్రతువులు చేసిన తర్వాత కొంతకాలానికి ఆయనకి ఆరుగురు కొడుకులు పుట్టారట. వాళ్లే ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వృధుడు, అజనుడు. అంటే ఈ శుక్రుడు అంటే రాక్షస గురువు శుక్రాచార్యుడు కదా, ఆయన వేరు, ఈయన వేరు. ఆయన భృగువు కొడుకు, ఈయన కొడుకు పేరు కూడా శుక్రుడు. ఈ ఆరుగురు కొడుకులు పుట్టారు. అందులో మహానుభావుడు పెద్ద కొడుకు ప్రాచీన బర్హి చాలా గొప్పవాడు, ప్రజాపతి అంటే బ్రహ్మస్వరూపుడు. ప్రజల్ని సృష్టించడం కోసం బ్రహ్మదేవుడికి ఎవరు సాయం చేస్తారో వాళ్ళని ప్రజాపతులు అంటారు. అటువంటి ప్రజాపతి ఈ ప్రాచీన బర్హి. అతడు యజ్ఞముల ద్వారా భూలోకంలో ప్రజావృత్తి చేశాడు. ఆయన సమయంలో ఎన్ని యజ్ఞాలు చేశాడంటేటండి, యజ్ఞం చేసినప్పుడల్లా కొన్ని దర్భలు కుశలు విసురుతారు, ఆ కుశలతో 80 మైళ్ళ స్థలం నిండిపోయిందిట. అన్ని కుశలు విసిరాడంటే ఎన్ని యజ్ఞాలు చేశాడో చూడండి. ప్రాచీనాగ్రాః కుశాస్తస్య పృథివ్యాం విశ్రుతామునే ప్రాచీన బర్హిరభవత్ఖ్యాతో భువి మహాబలః. తూర్పు దిగ్భాగంలో చాలా భాగం అంతా ఈ దర్భలతో నిండిపోయిందిటండి, ఆయన విసిరిన దర్భలతో. యజ్ఞం చేశాక మిగిలిన పవిత్ర దర్భలు విసరగా విసరగా ఈష్టంతో నిండిపోయింది దాంతో తూర్పు భాగం. ఈ విధంగా ప్రాచీన దిగ్భాగం, ప్రాచీ దిగ్భాగం అంతా నింపేశాడు ఆయన. అందుకని తూర్పు దిక్కుని సంస్కృతంలో ప్రాచీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రాచీ తూర్పుని ప్రాచీ, దక్షిణమును అవాచి, పడమరని ప్రతీచి, ఉత్తరమును ఉదీచి అంటారు. ప్రాచీ, అవాచి, ప్రతీచి, ఉదీచి. అందులో ప్రాచీ దిగ్భాగం అంతా కూడా తన దర్భలతో నింపి యజ్ఞం చేశాడు గనక పరిహిష్మంతుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడికి యజ్ఞం ద్వారా ఆనందం కలిగించాడు గనక ప్రాచీన బర్హి అని పేరు వచ్చింది ఆయనకి. ఈ విధంగా తన యజ్ఞముల ద్వారా తూర్పు దిగ్భాగాన్ని ఆనందపెట్టి, అగ్నిని ఆనందపెట్టి, ఆ రెండు పేర్లు కలిపి ప్రాచీన బర్హి అనే పేరు పొందాడు ఆయన. ఆ మహానుభావుడు ఎంత బలశాలంటే ఆయన నడిస్తే ఏమే పడుగు పెడితే అక్కడ భూమిలో వంగేదట, అంత బలశాలట ఆయన. అలాగని ఇంత లావుగా వెలిసిపోయాడని కాదు, అక్కడ అతని తపశ్శక్తి అటువంటిది అనమాట. తపశ్శక్తి గొప్పది, శారీరక బలం కంటే జ్ఞానబలం గొప్పది, తపశ్శక్తి మరింత గొప్పది, యోగబలం చాలా గొప్పది. అందుకే యోగులు ఎటుంటే అటువైపు భూమి వంగిపోతుంది అన్నారు. ఆ మహానుభావుడు అంతటి యోగశక్తి కలిగిన వాడు, తపశ్శక్తి కలిగిన వాడు, యజ్ఞశక్తి కలిగిన వాడు అయ్యాడు. ఆ మహారాజు గారికి, సముద్రుడికి అతని మీద ఆనందం కలిగిందిట. ఒక రోజున సముద్రుడు వచ్చి, ప్రాచీన బర్హి, అగ్ని కూతురు నీ తల్లి, ఆ తల్లి యొక్క ప్రభావం పుచ్చుకున్నావు నువ్వు, అందుకే మంచి అగ్నిస్వరూపమైన తేజస్సుతో పుట్టావు, అగ్నిహోత్రుణ్ణి సంతోషపెట్టావు, తూర్పు భాగం అంతా నిండేంతలాగా యజ్ఞం చేసావు, చాలా సంతోషం, సుగుణాల రాశివి నువ్వు, మహానుభావుడివి, అంచేత నీకంటే గొప్పవాడు ఎవడూ లేడు, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, నేను నీ దగ్గర నుంచి చిన్న వరం కోరుకున్నానన్నట్ట. అదేమిటయ్యా, నువ్వు సముద్రుడివి, మహానుభావుడు, నువ్వు నన్ను వరం అడగడమేటన్నట్ట. అవునయ్యా, ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడైనా సరే తనకు అవసరం వచ్చినప్పుడు చిన్న చిన్న వరాలు అడగాలి, గురువు శిష్యుణ్ణి అలాగే ఉత్తములు సామాన్యుల్ని అడగవలసిన అవసరం వస్తుంది. అలాగే నేను సాక్షాత్తు సముద్రుడైనా నీలాంటి ఉత్తముడు యొక్క గుణాలు మెచ్చుకుని నీ దగ్గరకు వచ్చాను. అదేమిటంటే, నాకు ఒక్క కూతురు ఈ మధ్యకాలంలో కొత్తగా పుట్టింది, దాని పేరు సువర్ణ. ఆ అమ్మాయికి మంచి సంబంధం చూస్తున్నాను, తండ్రికి ఆడపిల్లలు కన్నా తండ్రికి ఒకటే బెంక, మా అమ్మాయికి మంచి సంబంధాలు వస్తాయో లేదో అని. అంతేకాని ఏ దిక్కు మళ్ళీ వాడికి ఇచ్చేద్దామని అనుకోరు. ఆఖరికి అమ్మాయికి అక్షరం ముక్క రాకపోయినా సరే ఐఏఎస్ చదివేవాడు వస్తే బాగుండు అనిపిస్తుంది, సహజం. నా కూతురు అందులో ఉత్తమురాలు, సమస్త విద్యలలోనూ ఆరితేరినటువంటి పండితురాలు, సౌందర్యవతి. అటువంటి ఆవిడ్ని తీసుకొచ్చి ఒక సామాన్యుడికి కట్టబెట్టలేను. భూలోకమంతా మంచి వరుడు కోసం తిరిగాను, భవర్లోకం తిరిగాను, స్వర్గలోకం తిరిగాను, అన్ని లోకాలు తిరిగా. దేవతల్లోనేమో మంచి లక్షణాలు కనబడుతున్నాయి, కానీ వాళ్ళల్లో బహుమారియత్వం ఉన్నది. ఒక్కొక్కడు 10 మందిని 20 మందిని పెళ్లి చేసుకున్నారు. చూస్తూ చూస్తూ నా కూతుర్ని మరీ అంతమంది భార్యలు ఉన్న వాళ్ళకి ఇవ్వబుద్ధి కాల. అందుకని నీకైతే బాగుంటుందని ఉత్తముడివి, యజ్ఞాలు చేస్తున్నావు కదా అనే ఉద్దేశంతో నీ దగ్గరకు వచ్చాను. నా కూతురు సువర్ణని పెళ్లి చేసుకుంటావా అని అడిగట. సముద్రుడు కూతురు, లక్ష్మీదేవికి చెల్లెలు, అటువంటి ఆవిడ పెళ్లి చేసుకుంటే నా ఇల్లు కూడా లక్ష్మితో కళకళలాడుతుంది. అంతకంటే కావాల్సింది ఏముంది? పైగా సముద్ర జలాలతో ఎప్పుడు అవసరం వస్తాయో తెలీదు, నీ కాలంలో నీ అవసరం మాకు చాలా ఉంటుంది అలాగే అని ఒప్పుకున్నట్ట ఆయన. సముద్ర తనయాయాంతు కృతదారో మహీపతి మహతస్తపసారే సవర్ణాయాం మహామతే. ఈ విధంగా సవర్ణ లేక సువర్ణ అని పిలువబడేటటువంటి ఆ సముద్రుని యొక్క కుమార్తెను తప్పెళ్ళి చేసుకున్నాడు. జీవితంలో మొట్టమొదట తపస్సు చేసి యజ్ఞాలు చేసి ఆ తర్వాత వివాహం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఒకడు. ఆమె వచ్చాక పూజలు పురస్కారాలు ఆపల, మరింత పెంచాడు. అధిక కాలం దైవస్మరణకు చేశాట. ఈ లోకములో ఎన్నో జన్మల పుణ్యం వల్ల అనుకూలవతి అని భార్య లభిస్తుందిట. భర్తకి ఏది ఇష్టమో అది ఆచరించే భార్య దొరికేవాడు పూర్వజన్మలో మహాపుణ్యం చేసి ఉండాలి. అదిగో అటువంటి అనుకూలవతి అయిన భార్య. ఏమో ఈ పూటకు వంకాయ కూర చేయకూడదంటే, ఛీ నేను టెంకాయే పచ్చడి చేస్తా అంటుంది, లేదా టెంకాయ వండితే మీద కొడుతుంది పెళ్ళున. ఇది ఒక యోగం, ఏం చేస్తాం తప్పదు. ఎంత గొప్పవాడు ఈ జన్మలో అయినా ఎక్కడో పూర్వజన్మ యోగం ఉంటుంది. ఈవిడ ఈ సవర్ణ నిజంగా ఇతని పాలిటి మహాజ్ఞానురాలు, అదృష్టవంతురాలు, భారీగా లభించింది. ఇద్దరూ ఏదనుకుంటే అదే అనుకునేవారట. అనుకుని ఇవాళ మనం ఈ యాగం చేద్దామంటే ఆ యాగమే, ఈ పూజ చేద్దామంటే ఈ పూజే, అలా చేసుకుని నడిచారు. అలా ఎంతకాలం చేశారట? 10 సంవత్సరాల కాలం ఏకవిగిన వాళ్ళిద్దరూ మహస్తపః మహాతపస్సు చేశారట, గొప్ప యజ్ఞాలు చేశారట, అనుకుని అర్చనలు చేశారట. మరి అన్ని జరిగితే భగవంతుడు అనుగ్రహించటండి. ఏమైంది? సవర్ణాధత్త సాముద్రి దశ ప్రాచీన బర్హిషి. ఆయన అడగో మహారాజు, ఐశ్వర్యానికి ఎప్పుడూ లోట్లేదు, భూమండలం అయింది, ధర్మాత్ముడు. ఇప్పుడు ఆయనకు కావలసింది సంతానం కావాలి. ఆ సముద్రుడి కూతురి వల్ల దశ ప్రాచీన బర్హిషి 10 మంది పిల్లలు పుట్టారట. ఆయనకి 10 మంది సంతానం కలిగారట. ఎటువంటి కొడుకులు పుట్టారు? 10 సంవత్సరాల కాలం భార్యతో పాటు యజ్ఞానుష్ఠానాదులు తపస్సులు చేయడం వల్ల ఈ 10 ఏళ్ల తపస్సు ఫలితంగా తళ్ళ తళ్ళ మెరిసిపోతున్న కాంతితో జ్ఞానులు పండితులు పుట్టుకతోటే మహాయోగం తెలిసినటువంటి ఉత్తములు పుట్టారట. ఆ మహానుభావులు పుట్టి ఎలా అయ్యారట వాళ్ళు? సర్వే ప్రచేత సోనామ ధనుర్వేదస్య పారగాహ. ప్రచేతస్సులు అంటారు వాళ్ళని, ప్రాచీన బర్హి కొడుకులు గనుక. ఆ ప్రచేతస్సులు 10 మంది కూడా ధనుర్వేదం తెలుసుకున్న వాళ్ళు, బాణ విద్య బాగా తెలిసిన వాళ్ళు, వేదములు తెలిసిన వారు, ఉపనిషత్తులు తెలిసిన వారు, సమస్త పురాణేతిహాస కోవిదులు వాళ్ళు, సాక్షాత్తు చదువులు వాళ్ళ రూపంలో పుట్టేయండి. ఒక ముక్కలో చెప్పాలంటే సరస్వతీదేవి ఒక మొగ రూపం ధరిస్తే వీళ్ళ అన్నట్టుగా వాళ్ళు పండితులై పుట్టారట. పుట్టగానే పాండిత్యం తెలుస్తుంది, ఏమీ సందేహం లేదు. చిన్నప్పుడే సహజంగా మనిషికి ఆ జ్ఞానమునకు సంబంధించిన వాసనలు ఉంటాయి. చిన్నప్పుడు లేకుండా మధ్యలో వచ్చేది కొంతమందికి అదేదో వేరే విశేషం, సాధ్యమైనంత వరకు మాత్రం బాల్యము నుంచి ఉంటాయట. నాకు బాగా గుర్తు, 6వ ఏట నాకు ఇంకా సరిగ్గా స్కూల్కి వెళ్ళిన రోజుల్లో ఒక గురువుగారు, ఒక మహానుభావుడు ఉండేవాడు, మా నాన్నగారు శిష్యుడు. మరుచరిత్ర 2 ఆశ్వాసములు నోటికి చెప్పాడు, కంఠస్థం చేయించేశాడు. నాకు అప్పటికి సరిగ్గా అక్షరాలు కూడా రావు, నాకు ఊరికే నోటమంట చెబుతుంటే కంఠస్థమే. భాగవతము పురాణాలు కూడా పురాణం చెప్పండి అని ఒకళ్ళు అడిగారు ఒకసారి 1986లో. అడిగితే సాయంకాలం పురాణం చెప్పడానికి అదే ఫస్ట్ టైం అన్నట్టు ప్రిపరేషను. ఉదయం 200 పద్యాలు అలా చదువు చూసుకోవడం కంఠస్థం వచ్చేసేవి. ఈ పద్యాలు రాత్రికి రాత్రి సాయంత్రం ఉపన్యాసం అలా ధారణ ఉండేది. అదొక ఆశ్చర్యమైన విషయం. ఏమిటంటే చెప్పలేదు దానికి కారణం ఏమిటంటే అదే పూర్వజన్మ సుకృతం అంటే. అలాగా కొంతమందికి జన్మత కొన్ని వస్తూ ఉంటాయి. వీళ్ళు ఇంకా మహానుభావులు, తపశ్శక్తివంతులు గనక సమస్త పురాణేతిహాసాలు, మంత్రశాస్త్రం అన్నీ ఆపోసిన పెట్టిన ఉత్తమోత్తములు 10 జన్మించారు. వాళ్ళు పుట్టగానే తండ్రి దగ్గరకు వచ్చి మంత్రోపదేశం పొంది జపించారు. తర్వాత యవ్వనంలోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే సముద్రంలోకి పోయారట. సముద్రుడు వారి తాతగారే గనక సముద్ర జలాల్లోకి వెళ్ళిపోయారు. అపృథ ధర్మచరణాహ తే తప్యంత మహామహత్తపః దశవర్ష సహస్రాణి సముద్ర సలిలేశయాః. నీళ్లల్లో మునిగి నీళ్లల్లోనే ఉంటూ ఆ మహానుభావులు 10,000 పాటు తపస్సు చేశారటండి. తండ్రి దగ్గర సెలవు తీసుకుని యవ్వనంలో గడుగుపెట్టిన ఆ పిల్లలు 10,000 పాటు కఠోర తపస్సు చేశారు సముద్రంలో ఉండి. వెంటనే మైత్రేయుడు అన్నాడు, ఏమయ్యా తండ్రేమో సామ్రాట్, ఒక గొప్ప సమ్రాట మహారాజా, తల్లి చూస్తే సముద్రుడి కూతురా, వంశం గొప్పదా, ఐశ్వర్యాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది వీళ్ళకి, ఇంకేం కోరుకుని వీళ్ళు సముద్రంలో తపస్సు చేశారయ్యా, ఆశ్చర్యంగా ఉంది 10,000 కారణమేమిటి? ప్రయోజనమను దిశన మందోపి ప్రవర్తతే. ఏదో ఒక ఫలితం ఆశించకుండా మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యడు. ప్రతివాడు ప్రయోజనం కోరుకునే ఏదో ఒక పని చేస్తాడు. ఏ ఫలితం లేదు, ఊరికే వచ్చి కూర్చోంటే కూర్చుంటాడా? కూర్చోడు. ఫలితం కావాలి ప్రతివాడికి, ఏదో ఫలితం కావాలి. కాబట్టి వాళ్ళు ఎందుకు తపస్సు చేశారో చెప్పమనగా అప్పుడు ఇలా అన్నట్ట, నాయన పిల్లలు పుట్టిన తర్వాత ఒకరోజున తండ్రి వాళ్ళని పిలిచాడు. పిత్రా ప్రచేతస ప్రోక్తాః ప్రజార్థం అమితాత్మనా ప్రజాపతి నియుక్తేన బహుమాన పురస్సరం. ఒకరోజున ప్రజాపతి ప్రేరణ వల్ల ప్రచేతసులకు తండ్రి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ప్రాచీన పరిహి తన 10 కొడుకుల్ని పిలిపించాడు. నాయనలారా, పుత్రులారా, చాలా గౌరవంగా మీతో ఒక విషయం ముచ్చటించాలనుకుంటున్నాను. నేను యజ్ఞాలు చేసి సముద్రుడి కుమార్తెని పెళ్లి చేసుకుని 10 ఉత్తములైన మిమ్మల్ని కన్నాను. మీరు 10 కారణజన్ములు. కారణజన్ములు గనకే పుట్టుకతోటే మీకు గొప్ప జ్ఞాపక శక్తి, ఈ శాస్త్రాలు, ఈ జ్ఞానము ఇవన్నీ వచ్చాయి. వచ్చినవి సమృద్ధిగా ఉన్నటువంటి వాటిని సద్వినియోగం చెయ్యాలి. భగవంతుడు ఒక దివ్యశక్తి ఇస్తే దాన్ని అట్టే పెట్టుకుని దాచుకోకూడదు, అది ప్రజలకు ఏదో రూపంలో పంచిపెట్టాలి. మీరు చెయ్యవలసిన ఒక పని ఉన్నది. బ్రహ్మణ దేవదేవేన సమాదిష్టోస్మ్యకం సుతాః ప్రజా సంవర్ధనీయాస్తే మయా చోక్తం తథేతి తత్. ఓ పుత్రులారా, దేవాదిదేవుడైన బ్రహ్మదేవుడు నన్ను పిలిపించాడు. ఆయన నన్ను ఏమన్నాడంటే, నువ్వు సంతాన వృద్ధి చేయి, భూమండలంలో ప్రజలు వ్యాపించాలి. ఈ కొద్ది మందే ఉన్నారు ప్రజలు, ఇంత భూమండలానికి ఈ కాస్త మంది ప్రజలు సరిపోరు, కాబట్టి ప్రజల్ని సృష్టించు అన్నాడు. నేను అలాగే అన్నాను, కానీ కేవలం మీ 10 మాత్రమే సృష్టించాను నేను. మీరు ఏం చేస్తారంటే, కనీసం భూమండలంలో 3 సరే జనాభాని అభివృద్ధి చేయాలి. ఇప్పుడున్న జనాభాకి 3 తయారు చేయండి. మీరు ప్రసన్నతాపూర్వకంగా నా మాట వినండి. ప్రజాపతి బ్రహ్మదేవుడి ఆజ్ఞ అనుల్లంఘనీయం. ఇప్పుడు ప్రజానీకం ప్రస్తుతం భూలోకంలో 12,000 మాత్రమే ఉన్నారు. ఈ 12,000 3 చెయ్యండి. 36,000 మీ కాలంలో సృష్టించండి. ఇది నా కోరిక అన్నట్ట. ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు ఈ జనాభా పెరిగిపోతే ఎక్కడ మనకి తిండి సరిగ్గా దొరకడం లేదు, కష్టమైపోయింది. అనగానే వాళ్ళు అన్నారట, మహాత్మా నువ్వు ఎలా చెబితే అలా వింటాం, తండ్రి మాట వింటాం, బాగానే ఉంది, కానీ ఏ కర్మ చెయ్యడం వల్ల 36,000 మంది ప్రజల్ని మేము సృష్టిస్తాం? ఏన తాత ప్రజావృద్ధౌ సమర్థ కర్మణావయం. ప్రతి పని చెయ్యన్నంత తేలిక కాదు, ఆ పని చేయడానికి సామర్థ్యం కావాలి. సామర్థ్యం లేకుండా పని చేయడానికి దిగితే భ్రష్టులైపోతాం. ఇప్పుడు ఇంతమందిని సృష్టించడానికి ఏదో ఒక ముందు యజ్ఞమో తపస్సో ఏదో చెయ్యాలి, అది చేసి మేము సంపాదించాలి శక్తిని. ఏమి చేస్తే ప్రజలను వృద్ధి చేయడానికి తగిన శక్తి మాకు వస్తుంది, అది చెప్పమన్నారట. అప్పుడు ఆ తండ్రి రాన్నాడు, అందా పిచ్చవాళ్ళలారా, పెద్ద విశేషమా, అందరికీ తెలుసు, అయినా మీకు నన్ను అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఎందుకంటే నారాయణ అనే నామం ప్రతివాడికి తెలిసినా అది విడిగా చెప్పిస్తే ఫలితం కంటే గురుముఖము వల్ల బోధింపబడి ఆ నామం పొంది చేస్తే వేల రెట్లు ఫలితం ఇస్తుంది. ఎవడు గురుముఖముగా పొందడో, ప్రతివాడికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు గురు ఉండి తీరాలి, వాడి ద్వారా పొందితే మాత్రమే ఆ నామం ఫలితం ఇస్తుంది. అలాగే మీకు తపస్సు చేసి యజ్ఞాలు చేసి ఈ సృష్టిలో సమస్తమైన పదార్థాలు సాధించవచ్చని తెలుసు, అయినా నేను ఉపదేశం ఇచ్చి పంపిస్తే అని ఫలించదు కాబట్టి నన్ను అడిగారు, చెబుతున్నా వినండి. మీకు ఒక దివ్యమైన మంత్రం ఇస్తాను, ఆ వాసుదేవ మంత్రాన్ని పొందండి. ఆరాధ్య వరదం విష్ణుం ఇష్టప్రాప్తిం అసంశయం సమేతి నాణ్యత మర్త్యః కిమంజత్ కథయామివః. నాయనలారా, వరదాయకుడు కోరిన వరాలు ఇస్తాడు, ఆ భగవంతుడు విష్ణు ఉన్నాడు, ఆయన మంత్రాన్ని మీరు పొంది ఆరాధించండి. అబ్బా, ఆ భగవంతుణ్ణి నిరంతరం నామస్మరణ చేసి ఆరాధిస్తే నిస్సందేహముగా ఇష్ట వస్తువులను పొందుతాం. ఆయన ఉపాసన ఏదో ఒక ఉపాయంతో చెయ్యండి. ఆయన ఉపాసనకు ఉపాయం మరేం లేదు, కళ్ళు మూసుకుని నిష్ఠగా చెప్పించటమే. ప్రపంచం తల్లకిందులైన ఆ నామజపంలోంచి బయటికి రాకండి, తపస్సు ఫలిస్తేనే బయటికి రండి. ఇంతకు మించి నేను మీకు చెప్పేది ఏమీ లేదు. సఫలత్వం కావాలంటే, ప్రజావృద్ధి చెయ్యాలంటే ఆరాధయత గోవిందం ఎది సిద్ధిమభీప్సత. గోవిందుణ్ణి ఆరాధించండి, ఆ గోవిందుని యొక్క నామం నేను మీకు చెప్పాను, అది వినండి అని ముమ్మారు వారికి మంత్రోపదేశం చేశాడు. ఆ తర్వాత అన్నట్ట, ఈ ఉపదేశం చేసిన మంత్రాన్ని రహస్యాతి రహస్యత్వాత్, రహస్యంగా అట్టే పెట్టాలి, మీరు ఇంకోటికి చెప్పే అధికారం మీకు లేదు నన్ను అడగకుండా. అలా చెప్పిన తక్షణం దీని ఫలితం 30 మంది నశించిపోతుంది, అంచేత జాగ్రత్తగా రహస్యంగా దాచుకోండి. ధర్మమర్థం చ కామం చ మోక్షం చ అన్విచ్ఛతాం సదా ఆరాధనీయో భగవాన్ అనాది పురుషోత్తమ. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉన్నాయి. ఈ ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ ఫల పురుషములు అంటారు. ఈ 4 పురుషార్థములు కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు సదా అనాది పురుషోత్తముడు భగవంతుడైన విష్ణువును ఆరాధించాలి. కల్పారంభంలో ఈ భగవంతుడైన వాసుదేవుని నామస్మరణం చేసి ఉపాసన చేసి మాత్రమే బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించాడు. మీరు కూడా ఆ అచ్యుతుణ్ణి, జనార్దనుణ్ణి ఆనందంగా ఆరాధించండి. ప్రజానాంవో భవిష్యత్, మీకు ప్రజావృద్ధి కలుగుతుంది. పండి, వెంటనే తండ్రి ఆజ్ఞ విన్నారు. ప్రజావృద్ధి కోసం, శక్తి పొందడం కోసమని ఆ పుచ్చుకున్న మంత్రాన్ని